మనకి ఇవాళ అసలు ఘట్టం ద్రౌపది. ద్రౌపది ఎక్కడ పుట్టింది? ఎప్పుడో పుట్టింది. ద్వాపరే ద్రౌపది శక్తి త్రేతాయాం జానకీ స్మృత కృతే పరాశక్తి ప్రోక్త. కలవు శక్తి గృహే గృహే. అంటే శక్తి అంటే అమ్మవారిని తెలియని అనుకోకండి. అందుకనే సువాసిని పూజ చేయ సువాసిని తెచ్చిన ప్రీతమే నమః. పరమేశ్వరి రూపంగా మీరు పూజించాలంటే సువాసిని పూజ. కలియుగంలో ప్రతి స్త్రీ సువాసిని ఆ జగన్మాత యొక్క రూపాంతరమే ఉన్నారు. ఈ శక్తి అంటే ఏమిటంటే పాంచభౌతికమైనది శరీరం. శక్తి ఉన్నదే ఒకే భూతం ఉండాలని భవిస్తుంది. ఎక్కడ వేదవతి ఆకాశంలో ఉంటుంది. శబ్దం శబ్దగుణకం ఆకాశం. పద్మావతి నీళ్ళలో ఉంటుంది. మా ద్రౌపది అగ్నిలో ఉంటుంది. సీతమ్మ భూమిలో. ఇది అందుకని ద్వాపరే ద్రౌపది శక్తి అగ్నిలో ఉంటుందండి. అగ్నిలో పుడతారా ఎవరైనా? ఎలా పుట్టింది? యాజేన శ్రపితం హరి ఉపయాజే అభిమంత్రితం. మా సంతానం కావాలని మీ నాన్న మీ ఆయన కోరాడు. మహారాజు ద్రుపదుడు రా హరిశిస్తున్నా పూజించు. అదన్నది కొంచెం ఇబ్బందిగా ఉంది. స్నానం చేసి వస్తాను బహిష్టైన శుద్ధి తర్వాత వస్తాను. అల్లుడు కోసం అమావాస్య అవుతుందా? యాదుడు అభిమంత్రి తయారు చేసిన హరిస్సు, ఉపయాతుడు అభిమంత్రించిన హరిస్సు మీ రాక కోసం ఆగుతుందా? ఎక్కడ వేస్తే అక్కడే ఉంటుంది. బహుమానం వేసి స్వాహా. ఆ భాగమే యజమాని యొక్క సంకల్ప అనుకూలంగా రెండు భాగములు అయినాయి. కవలుగా పుట్టారు ఒక ఆయన దుష్టజ్ఞుడు. కర్ణుడు కవచముండలంతో పుట్టాడు. వీడు అట్లా కాదు, రథంతో ఖడ్గంతో ఆయుధాలతో కవచంతో మొత్తం సామగ్రి ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఉంటుంది లోపలి. అగ్నేవాడు అగ్నిలో పుట్టినవాడు. ఆ తర్వాత అమ్మ పుట్టింది. కృష్ణ అని పేరు అన్నట్టు మొదటి పేరు. భారతంలో కృష్ణ అనే పేరు నలుగురు. కృష్ణ అర్జున, అర్జునుడు కృష్ణ, ఆయన శ్యామవర్ణుడే. అది ఆశ్చర్యం. కృష్ణ ఎవరు పెట్టారు? పాండురాజు పిలిచిన పేరు మొదటి. ఆదిపురము చతశృంగ పర్వతం. కృష్ణ కృష్ణస్వామి కర్షణ చిత్తం కృష్ణ భాస్వరమన్నాత్వ కృష్ణ భూవాచక శబ్దో నశ్య నిర్మితి వాచక అనేక రకాలు. తస్మాత్ కృష్ణ పరం బ్రహ్మ. కృష్ణ మూడో కృష్ణ ఎవరు? వ్యాసుడు గారు. కృష్ణద్వైపాయన కృష్ణ అభ్రశ్యామ. అందులో లేదండి. అలాగే ద్రౌపది కృష్ణ అటువంటి తల్లి ఆవిర్భవించి అంతా బాగుంది. చాలా ఉన్నాయి భారతంలో. అవన్నీ మనం ఆలోచిస్తే చాలా కష్టం. ఉన్న ప్రశ్నలో ఇంకో ప్రశ్న కూడా చెప్తాను. భీష్ముడికి పెళ్ళయిందా లేదా? తంత్రవార్తీకాన్ని బట్టి పెళ్ళయినట్టే చెప్తాను. దేవకృష్ణుడి యొక్క వ్యాఖ్యానాన్ని బట్టి తంత్రవార్తీకారులు కూడా మన వారు మహానుభావులు అదే రకంగా చూపించారు. కుమారుడు బట్టి చక్కగా పూర్ణమంతులు మీ నిండ విచారణ కూడా ఉంది. కొన్ని ధర్మాలు అధర్మాలలాగా ఉంటాయి. గృహస్థాశ్రమానికి వెళ్ళి గృహస్థం వ్యతిరిక్తమైన రమంలో ఉన్నాడే, దాన్ని ఇండివిజువల్ చేశారు. ధర్మ ప్రజా సంపత్యర్థం ఇమాం స్త్రీ ఉద్వహే అంటున్నాడు. అక్కడ రెండు చేయడం ఉన్నారు, ధర్మార్థం ప్రజార్థం. ధర్మార్థం అస్తి భార్య నకు ప్రజార్థం అత్యప్రభుతి బ్రహ్మచర్యం భవిష్యతి అన్నాడు. సరే ఏకరవులు బొట్టిమని వేరు కొయ్యటం ఎంత కష్టమో తప్పుపడింది. ఈయన బ్రాహ్మణులు తప్పితే పాఠం చెప్పే ఉద్దేశం లేదా? క్యాస్ట్ ఫీలింగ్ అవి ఇది ఓహో మన వాళ్ళు ఎన్ని కలుపుతారు రాశారు దాని మీద నిజమేనండి. క్యాస్ట్ ఫీలింగ్ అంటే కర్ణుడికి ఎట్లా పాఠం చెప్పారు. బీసీలో వాడే కర్ణుడు కూడా ఎస్సీలో నాకు తెలియకుంటారు ఆ సీనియర్ నాకు అంత తెలియదు కానీ బీసీలో వాడైన కర్ణుడికి పాఠం చెప్పిన వాడు తెచ్చుకో ఉన్నారు రమ్మన్నాడు అసలు యూనివర్సిటీ ద్రోణాచార్య వారి యూనివర్సిటీ ఎక్కడ చెప్పండి. నేను ఇది కూడా చూశాను విచారించి దిగరాడు నెదవలకు నోరు తెరవక జోడ పోయి దెహ్రాడు దెహ్రాడూన్ దగ్గర మీద ప్రాక్టికల్స్ జరిగినాయి. ఇప్పుడు ప్రాక్టికల్స్ వెనవలు సముద్రంలో వెళ్తున్నారు. అందుకే ఏడాది 14 తుఫాన్ వస్తున్నాయి మనకు. సరిగ్గా వర్షాలు లేవు, సరిగ్గా పంటలు లేవు, నాశనమైపోతున్నాయి. సైన్స్ ఇంకా జరిగింది. అందుకని వాళ్ళు ఏం చేశారు, బ్రహ్మాస్త్ర ఆగ్రయాస్త్ర దివ్యాస్త్ర భార్గవాస్త్రాలు ప్రాక్టికల్ సైడ్గా చూడాలంటే మంచు కూడా మీద వారేశారు. మంచు పెరుగుతే రంగ పెరుగుతుంది అంతకంటే ఇంత తప్పేం లేదు. అందుకని దహ్రాడూన్ పెట్టుకున్నారు. ఒక యాంగిల్ నుంచి మీరు చూడండి, ఢిల్లీ నుంచి ఢిల్లీ ఇంద్రప్రస్థం, ఢిల్లీ నుంచి 150 మైల్స్ ఉన్నది సరిగ్గా దహ్రాడూన్. కొరతలో వెళ్ళండి మీరు ఢిల్లీ నుంచి సరిగ్గా 150 మైళ్ళు ఉంది కురుక్షేత్రం. వెళ్ళి చెబుతున్నాను ఇదంతా. ఢిల్లీ నుంచి సరిగ్గా ఒక యాంగిల్లో మీరు వెళ్తే కురుక్షేత్రం 150 మైళ్ళు. ఈ పాయింట్ అలా కలుపుకొని ఇంద్రప్రస్థానికి అటు దహ్రాడూన్కు ఇటు హస్తినాపురానికి అనుబంధంగా ఉండే కర్మక్షేత్ర ధర్మక్షేత్రమైన కురుక్షేత్రాన్ని యుద్ధభూమిగా వాళ్ళు పెట్టుకున్నారు.
అద్య ప్రభుతి భద్రం ప్రతిజ్ఞ మే నిబోధత. మహాభారతానికి జూదమే ప్రధానం, రామాయణానికి సీతాపహరణమే, భాగవతానికి శ్రీకృష్ణ లీలలే. అందుకని జూతం స్త్రీ ప్రసంగం చోర ప్రసంగం అన్నారు. జూదం ధార్మికులు ఆడవచ్చా? సప్త వ్యసనాల్లో ఒక వ్యసనం మృగయ అక్ష దివా స్వప్నం. మరి ఇటువంటిది ధర్మరాజు ఎందుకు జూదా అని ఒప్పుకున్నాడు? జూదం వేటా పనికి రాదు. రామాయణంలో రామచంద్రమూర్తి వేటాడినట్లున్నది. ఇది ఇతరులకు వ్యసనాలు, క్షత్రియులకు స్వధర్మాలు. ఇది అధర్మమైన వేట ఆడకూడదు, అధర్మమైన జూదం ఆడకూడదు. పరద్రవ్యాపహరణంతో ఇతరుణ్ణి దోచుకోవటం కోసం జూదం ఆడితే అది వ్యసనం, అధర్మం. విలాసంగా పొద్దు పుచ్చడానికి వినోదంగా కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉంటాయి ప్రభువులకు. మనకు వారికి తేడా ఉంది. అనేకమైన సమస్యలున్న వాళ్ళు కనుక వాళ్ళకు కొంచెం అటు హ్యాపీ, కొంచెం విశ్రాంతి కోసం కొన్ని ఏర్పాట్లు చేశారు. వెనక ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. కనుక అధర్మం కాదు. అయితే జూదం ఆడాలా, రాజ్యం పందెం పెట్టుకోవాలే, ఇది ధర్మరాజుకి ఎందుకండి? ఆయన వద్దని రానట్టే సరిపోయేదిగా. ఆయనకు క్షాత్రధర్మంలో ఒక నియమం ఉంది, ఆహూత ననివర్తేయం జూతాదపి రణాదపి. యుద్ధం కానీ జూదం కానీ రమ్మని ఎదటివాడు పిలిస్తే నేను రాను అని అనడు. ఇది వీరక్షత్ర వ్రతం. ఇది ఒక విశిష్ట వ్రతం, నియమం. కనుక రమ్మని పిలిచారు గట్టిగా. అందులో పెత్తండి గారి ఆజ్ఞ తప్పలేదు. అసలు జోదం ఎలా ప్రారంభమైంది? పచ్చని రాజవంశమని పాడున రింప జనించినాడు కార్చి చెయ్యిరేడు సూత సూతు స్నేహము దానికి తోడు గాడుపై కచ్చెలు రేపెన శకునిగాడు రగులు కొనె మంట మింట వివక్షుని మింట ఇంకా సర్వమరుషము దప్పదు విశ్వశాంతికై. ఈ మహాజూదం మాయజూదం ఎలా వచ్చిందంటే, రాజసూయ యాగం జరిగింది, రాజ్ఞాం సూయత ఇది రాజసూయ, ప్రతివారు రాజసూయం చేయటానికి వీల్లేదు, ఈ దేశంలో ఉన్న చక్రవర్తులందరినీ గెలిచి వారి వల్ల కప్పాలు తీసుకొని మహారాజ సామ్రాజ్య పట్టాభిషేకం చేసుకుంటాడు, అది రాజసూయం అంటే. భీమార్జున నకుల సహదేవుల దివ్య బల పరాక్రమ ప్రభావాలతో రాజసూయం సిద్ధించింది. నారదాది మహర్షులు వచ్చారు, సమస్త దేవతలు వచ్చారు, మహాసభారంగమైంది. సభా మధ్యలోనే దుర్భాషలాడాడు ద్వేషంతో మూడవ జన్మలో శత్రుత్వం కలిగిన శిశుపాలు, వాడి శిరస్సు ఖండించబడ్డది. మయసభ మయుడు తెచ్చి కట్టి ఇచ్చాడు, బ్రహ్మాండమైన సభ. ఇది ఎక్కడుండాలి? ఇంద్రప్రస్థంలో, ఢిల్లీలో అన్నమాట. ఇప్పుడు లేదు, పాండవులు ఎప్పుడు వెళ్ళారో సభ పీకెళ్ళారు. అది ఒకటే మనం బాగా పునరిస్తామా? పాండవుల కోసం తెచ్చిపెట్టాడు, పాండవులు వెళ్ళగానే వెళ్ళిపోయింది అది కూడా. ఇక్కడ ఈ మయసభలోకి దుర్యోధనుడు శకుని అంతా పనంతా అయిన తర్వాత విశ్రాంతిగా సభ చూద్దామని రెండు రోజులు ప్రత్యేకం ఉన్నారు ఎక్స్ట్రా. మామా అల్లుడు వాళ్ళిద్దరికీ చాలా స్నేహభావం ఎక్కువ. కారణం ఏంటంటే దగ్గరవాడు శకుని ద్వాపర యుగ పురుషుడు, కలి పురుషుడే దుర్యోధనుడు. మరి పక్క పక్క వాళ్ళేగా. ఇద్దరు వెళ్తున్నారు, నీళ్లు లేని చోట ఉన్నామనుకున్నాడు, బట్ట పైగా తీశాడు. అక్కడ నవ్వారు ఎవరు, లేని చోట ఉన్నామనుకున్నాడు, ఉన్న చోట లేవనుకొని వెళ్ళి డాములు పడ్డాడు, తలుపు లేని చోట తలుపు ఉందని వెళ్ళి తలకాయ పగిలి, ఉన్న చోట లేదనుకొని వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇట్లా పరాభవాలు జరిగినాయి. నీళ్ళల్లో పడితే ధర్మరాజు గారికి తెలిసి వెంటనే కొత్త ధోతులు తెచ్చిచ్చారు, కట్టుకున్నాడు. ఎంత పరాభవం అయిపోయింది వాడు, అసలే దురభిమాన ధనుడు పాపం. బయలుదేరారు మామా అల్లుళ్ళు ఇద్దరు. ఇంకో చిన్న మా తమాషా ఉంది, వీడు పడ్డాడు కానీ వీడు వెంట ఉన్న శకుని గారు ఎక్కడ పడలే. మరి ఇదేమిటో, ముందు వాడు పడగానే వీడు వెనక్కి తగ్గాడు, డేంజర్ పాయింట్ అని. మరి ఏదో తెలియదు మొత్తానికి. వెళుతున్నాడు, దుఃఖపడ్డాడు. మామా ఇక బతకదలుచుకో ఏదన్నాడు, ఎందుకు రా అన్నాడు. చూసావుగా, ఈ ముందు చూచి తట్టి సభమేని వినంబడదు ఏ యుగంబులం భూమలయంబులో అది అపూర్వము సర్వ మనోజ్జము ఇష్ట భోగావకము ఏ క్రియంబడసనయ్య యుధిష్ఠిరుడు దాన చేసి సంభావిత భాగ్యుడయ్యను ప్రభాకర తేనుడు ధర్మజుండిలం. ఈ సభ ఎవరికైనా దొరికిందా మామా? ఇటువంటి సభ, ఆ సభలో నాలుగు మాటలు అనకూడని మాటలు అన్నాడని వాడి తలకాయ నరికేశాడే. యాదవు చేతి చక్రము, నన్నయ్య గారి మాటలు, యాదవు చేతి చక్రము భయంకరమై శిశుపాల మస్తక ఛేదము చేసిన కడు ప్రసిద్ధులు నైన రాజులు ఆ యాదవ ముంగటం జయ జయ ధ్వనులిచ్చిది గాని ఓమి శౌర్యోదయ వృత్తి కట్టెదురన్నోపరా ఎవ్వరు విక్రమింపగన్. కాదు కూడదన్నవాడు ఉన్నాడా? కృష్ణస్వామి సుదర్శన చక్రంతో శిశుపాలుడి తలకాయ నరికితే ఒక్కడు మాట్లాడలే. ఎందుకని? లేచి మాట్లాడితే మంతలకాయ కూడా పోతుంది. అంతేగా ఈ అవమానాన్ని భరించలేనన్నాడు. అట్ట అనవద్దు నాయన, నీకు సమర్థులైన వీరులు ఉన్నారు శకునన్నాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, నేను, నీ తమ్ములు, నూరు మొత్తం మీ స్ట్రెంగ్త్. నీకేం భయం రా, అయితే ఇంకేం మామ, యుద్ధానికి వెళ్ళిపోదాం పాండవుల మీదకి. ఈనాడు జగత్తంతా వాళ్ళు గెలిచారు కనుక వాళ్ళని మనం గెలిస్తే మొత్తం మనం గెలిచినట్టు అవుతుందన్న. అది మాత్రం జరగదన్నాడు శకుని. ధనంజయో వాసుదేవ భీమసేన యుధిష్ఠిర నకుల సహదేవశ్చ ద్రుపదశ్చ సహాత్మజై నైతే యుధి పరాజేతుం శక్యా దేవగణైరపి. భీమ, అర్జున, రఘుల, సహదేవ, వాసుదేవ స్వామి, సాత్యకి మొదలైన వారు, నిర్వక్ర విక్రమ ప్రభావవంతులైన వారు దేవతల చేత కూడా గెలవబడారు. అయితే నేను చావాల్సిందే అన్నాడు. కాదు కాదు, వాళ్ళని గెలిచే ఒక్క ఉపాయం ఉన్నది. ఏమిటది? నీకెందుకు ఏమి ప్రమాదం లేకుండా, ఏ ఇబ్బంది రాకుండా, ఎవ్వడూ తాపకుండా, దెబ్బలు తగలకుండా, ఉత్తముడ్యంగా గెలిస్తే సరన్నాడు. ఏమిటి చెప్పమన్నాడు. జూతప్రియశ్చ కౌంతేయ నస జానాతి దేవితుం సమాహూతశ్చ రాజేంద్ర నశక్ష్యది నివర్తితుం. జూదమంటే సరదా ఉన్నవాడి ధర్మరాజు, కానీ మన ఆట ఆయనకు తెలియదు, ఆయన మర్మం తెలియదు. ఊరికే సాదా సీడా ఆడుకుంటాడు జూదం జూదవంటి. పిలిచిన తర్వాత రాను అని అనడానికి వ్రతం ఉన్నది, నాకు తెలుసు ఆ లోపు. నీకెందుకు జూదవాడితే వేసిన పట్టు గెలవటమే కాని ఓడటం ఎరగం మన వల్ల. మరేం చెయ్యాలి, మీ నాన్న దగ్గర ఎట్లాగైనా కొంచెం జూదానికి ఏర్పాటు నువ్వు ఒప్పించాలి. మీ నాన్నగారు ఒప్పు, ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న బ్రేడర్లు ఉన్నారు, విదురుడు, సంజయుడు, వాళ్ళు ఇట్లాంటివి ఒప్పుకోరు. మరి నేనెళ్ళి చెబుదామా, శకునికి అసలు పరపతే లేదు ధృతరాష్ట్రుడి దగ్గర, అది చెప్పడం నా ఉద్దేశం. శకుని ధృతరాష్ట్రుని చూస్తే దడుస్తాడు, భయపడతాడు. ధృతరాష్ట్రుణ్ణి పడగొట్టాలంటే వీడిని పోరగాన్ని అడ్డం పెట్టుకుంటాడు వాడు. మేనల్లు కొన్ని మేనమావ పోలిక కట్టారు చూడండి, అవి సహజమే. ఈ వెనవ పోలిక వీడికి వచ్చింది. వీడికి వాడు చెప్పేవాడు. ఇంకొక కథ ఉంది. అసలు శకునికి ఎందుకో తెలుసా ఈ ప్లాను? వాళ్ళ తండ్రిని చంపించాడు దుర్యోధనుడు, జైల్లో పడేశాడు. దానికి ఇంకా కథ వెనక్కి. హరిదాసులు ఎట్టా కట్టారు కానీ కారణం ఏమిటంటే భారతం ఎవడు చదవలేదు, చదవటం లేదు, సంస్కృతం మరీ చదవరు, చదివితే అర్థం కాదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఈ పిత్తకథల పురాణాలు విపరీతంగా పెరిగిపోయినాయి. 10 సార్లు వింటూ ఉంటే అదే నిజమనిపిస్తుంది ప్రజలకు కూడా. ఏం తెలుసు పాపం, దుర్యోధనుడి కోపం ఎందుకంటే గాంధారికి భర్త మరణిస్తాడని చెప్పారట ఎవరో జ్యోతిష్కులు. అందుకని ఏం చేశారట, ఒక మేకపిల్లలకు తెచ్చి దాని ముందు పెళ్లి చేశారు. పెళ్లి కాగానే దాని తలకాయ నరికేశారు సభ. దానికి విధవా దోషం పోయింది, అప్పుడు ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేశారు అని ఒక కథ. ఇది మెల్లగా ఎట్లాగో దుర్యోధనుడి చెవున పడ్డది. వాడి తాతగాడు ఇంత పని చేశాడు గాంధారి తండ్రిని వాడి మీద కసిపెట్టుకొని వాడిని తెచ్చి జైల్లో వారేసి తిండి లేక చచ్చేట్టు చేశాడు. వాడు మలమల మలమల వాడి ఏడా ఏళ్ల కొద్దీ పడి చచ్చిపోతూ శకునికి చెప్పాట, నాయన వీడి వంశం నాశనం చెయ్యాలరా, అప్పుడు కానీ నా కోరిక తీరదు, ఆడపిల్ల వంశం నాశనం చేయాలని ఏ తండ్రినా అనుకుంటాండి, ఎంత అసహజం ఈ కల్పన కథలు అని చెప్పాట. మరి ఎట్లా అన్నాడు, ఎట్లా లేదు ఒక ఉపాయం చెప్తాను, నేను చచ్చిపోయిన తర్వాత నా వెన్నెముక బాగా సానబట్టి పాచికలు చేసేయి, ఈ పాచికలతో జూదం పెట్టావంటే ఏది ఏ పందెం పడితే ఆ పందెం గెలుస్తుంది, పాండవులను ఓడించి వాళ్ళ ద్వారా వీళ్ళని తప్పించమన్నాడు. ఇది పెద్ద మాస్టర్ ప్లాన్. కాబట్టి శకుని గారు ఇందుకు పూనుకున్నాడని వారు చెప్పారు. విశుద్ధ అబద్ధం. ఎట్లా అబద్ధం అంటే మీకు సాక్ష్యంగా రుజువు చెప్తున్నా ప్రధాని. మరి మనం వాళ్ళు నెత్తిన మృదయం వచ్చు కానీ కడుక్కోవడానికి బకెట్ నీళ్లు కావాలి. జూదానికి నెల రోజుల ముందు జరిగింది రాజసూయ యాగం. ఆ రాజసూయ యాగంలో ఆఫ్ఘనిస్తాన్ గాంధార్ రాజు కద్దార్ అంటే గాంధారి పుట్టిన ఊరు. ఆఫ్ఘనిస్తాన్ కూడా మందేనండి, టర్కీ ఇరాన్ అన్నీ మనవే. ఎన్ని తర్వాత ఊరికే ఇప్పుడు పాకిస్తాన్ అంటే రాలే, నిన్నటిదాకా పాకిస్తాన్ కాదని మన గురుగా. కనుక ఈ ఆఫ్ఘనిస్తాన్ జమీందారు చిన్నవాడు, ఆ బ్రహ్మాండమైన క్యాపిటల్ మన ప్రభుత్వం ఎంపైర్ భారత ప్రభుత్వం పూర్వకాలం. అందుకని గుడ్డివాడైనా సరే అంత స్టేటస్ గలవాడికి మన పిల్లలు ఇవ్వవచ్చని ఆ గాంధార్ రాజు గారు ఈ గాంధారిని తీసుకొచ్చి ఇచ్చాడు. సుబలుడు ఆయన పేరు. ఈ రాజసూయ యాగానికి సగౌరవంగా మర్యాద పూర్వకంగా వెళ్లి పాండవుల్లో ఒకరిని పంపించి ఆయన మర్యాద గౌరవం కాపాడటానికి సుబలుణ్ణి కూడా తెచ్చాడు ధర్మరాజు. రాజసూయాగం జరిగిన నాళ్ళు సుబలుడు రాజోపచారాలతో ఉన్నాడు. తర్వాత వాడిని మర్యాదగా పంపించాడు తన అంప వీడుకోలు పంపించెప్పి. స్పష్టంగా ఉంది మహాభారతం సభాపర్వం సుబలహ ప్రత్యేకంగా ఉన్నది. మరి అటువంటి ఈ లోపల వాడెక్కడ తచ్చాడు, వాడెప్పుడు జైలులో పడ్డాడు చూడండి. ఇదేమైనా అర్థం ఉందా? ఇది ఒట్టి కల్పన కథ ప్రత్యేకంగా. అందుకని సుబలుడు చావలేదు, వాడి ఎముకలు లేవు, అది చిత్రగబట్టలేదు, అవి పాచికలుగా అంతా బాగుందండి. మరి శకుని గారు వేసిన పట్టు వేయకుండా వేసిందలా గెలవటం ఎట్లా అన్న బాగా ఆలోచించండి. ఈ జూదం ఎలాంటిది? పేక కాదు, సదరంగం కాదు, చెస్సు కాదు, పులిజూదం కాదు. ఏదై ఉండాలి? ఏదో గల్లో ఏ ప్రభువో ఏనుగో గుర్రమో చంపుతూ ఉంటారుగా పావులు పెట్టి, అది కాదు. నాలుగు పలకల నాలుగు పాశములను ఉన్నాయి పాచికలు. అవి నేను సంపాదించా ఓల్డ్ తమిళనాడు ఎగ్జిబిషన్లో విచారిస్తే నాకు దొరికింది. రాజపెట్టే దాన్ని మోడల్ కోసం. అది పిల్లలు ఆడుకునేవాడు తమిళనాడులో ఇత్తడితో చేస్తారు. సరే ఇన్వెస్ట్మెంట్ కనుక డబ్బున్నవాడు డబ్బున్నట్టు డైమండ్స్తో చేయొచ్చు, బంగారంతో చేయొచ్చు, వెండితో చేయొచ్చు. ఈ పాచికలు నాలుగు, నాలుగింటికి నాలుగు వేపులా నాలుగు చుక్కలు ఉంటాయి. ఒకటి రెండు మూడు నాలుగు. ఎంత పరిశోధన చేసి నేను నా తోచినంత వరకు భారత ధర్మసూక్ష్మ దర్శనం అని రాశా ప్రత్యేకం. డీడీలో ప్రోగ్రాములు ఇస్తే వాళ్ళకు బాగా రెస్పెక్ట్ వస్తే ఇది ప్రజల్లో సందేహాలు తీర్చడం అవసరం అవుతుందని రాశా. తర్వాత ఇలాగే రామాయణం మీద చాలా భారం ఆలోచనలు వస్తే రామాయణ రహస్య దర్శిని నేను ఒకటి రాశా. ఈ నాలుగు మాచికలు నాలుగు చుక్కలు ఒకటి రెండు మూడు నాలుగు తేలుతాయి. రత్న కమ్మలం పెట్టి పరిచి దాని మీద కూర్చుంటారు వీరు, ఈ పాచికలు గమనించి వేస్తారు. నాలుగు పాచికలు నాలుగు చుక్కలు పైకి తేలితే అది సంపూర్ణమైన జయం. మూడు తేలితే మళ్ళీ ఆడొచ్చు, రెండు తేలితే ఆడే అప్పు కూడా ఉండదు, ఒకటి తేలితే కృష్ణార్పణం. ఇది ఆ రూలం. బాగా భారతాన్ని అటూ ఇటూ విచారించి ఆలోచించి మధించి చూస్తే నాకు అందినది తోచినది. ఎట్లా చెప్పావని అడిగితే నేను చెబుతా, దానికి ఉన్నాయి రెఫరెన్సులు ఉన్నాయి ఎవిడెన్సులు ఉన్నాయి, దాన్ని బట్టి ఆధారం. కర్ణుడితో మాట్లాడి కృష్ణయ్య ఇక యుద్ధం తప్పదంటే వెళ్ళిపోతున్నప్పుడు ఒక మాట చెప్పారు, కర్ణా యుద్ధమే అవుతే అది కృతయుగం కాదు త్రేతాయుగం కాదు ద్వాపరం కాదురా అన్నారు. కృతయుగానికి నాలుగు పాదాలు, ద్వాపరానికి మూడు రెండు, త్రేతాయుగానికి మూడు, పాచికలకు ఉండేవి నాలుగు మూడు రెండు చుక్కలు. ఈ శకునిగాడు ఆడిన జూదంలో నాలుగు చుక్కలు తేని కృతయుగం సాధించారు మీరు. ఇప్పుడు రేపు రాబోయేది మీకు సంపూర్ణ కలియుగం, కానీ ఏ యుగం రాదు, ఏది ఇష్టం యుద్ధం చేసుకోమన్నారు. మరి ఇదేమిటన్నారు, ఎవరి భాషలో వారికి చెబితే ఆనందం ఎక్కువ. ఒక లోటా మంచినీళ్ళు ఇవ్వండి అన్న అనే మాట తాగుబోతు దగ్గరికి వెళ్ళి రెండు పెగ్గులు నీళ్లు తాగవయ్యా అంటే వాడి భాషలో వాడికి ఉండే ఆనందం మన కోటివరుడు వీడికి అర్థమైంది కదా, వాడు ఊగిపోతాడు. వాడి దగ్గరికి వెళ్ళి వెధవ లోటా బీటా పంచపాత్ర అంటే బాగుండదు. అట్లాగే దెప్పుడుగా ఒప్పుడుగా కర్ణుడితో శ్రీకృష్ణ స్వామి చెప్పిన ధర్మ పరుష సంభాషణకు ఆంతర్యార్థం ఆలోచిస్తే ఈ దూదానికి సభాపర్వంలో ఉన్న దూదం ఉద్యోగ పర్వంలో ఉన్న చివరి కృష్ణవాక్యంలో ట్యాలీ చేస్తే మనకు అర్థమవుతుంది. కనుక ఈ భాషలో మనం మాట్లాడుకోవాలి. సరే, శకునిగాడు చేత్తో బట్టి వేసిన మధ్య వల్ల నాలుగు చుక్కలు తేలింది. ఎట్లా ఎట్లా తేలుతుందండి? ఎంత గొప్ప ఆటగాడైనా ఒకసారి పరాభవం పొందక తప్పడుగా. అంటే ఇక్కడ తమాషావు, మనకు రెండు శక్తులు ఉన్నాయి విద్యలు, మహావిద్య క్షుద్ర విద్య. బాగా ఆలోచించండి, మాకు వెనక కాశీభట్ల కామేశ్వరరావు గారని మనకు ఊళ్ళో కూడా చెప్పాడు, నాకు బాగా స్నేహితుడే. ఏదో చెప్పేవాడు ఉపన్యాసం, వేరొచ్చేవాడు కిటకిటకిటకిటకిట, గోడల మీద ఎగిరేవాడు. ఇతలుస్తే అడిగితే ఏం చెప్పాడంటే, ఏం చెప్పాను, చెప్పిన దాంట్లో ఏం పెద్ద లేదనుకోండి. అదేమిటి, ఆయనే చెప్పాడు ఓ రోజు నాతో కూడా, నా దగ్గర రావద్దు అనుకుంటారు, మళ్ళీ మన్నాడు తిరుగుడే వస్తారు. ఇట్లాంటి ట్రిక్కులు ఉన్నది ఒక క్షుద్ర విద్య. వేదంలో కూడా మిరియం ఘనపాటిని ఉండేవాడు, నాకు బాగా తెలుసు. ఎన్ని పరసలైనా టకటకటకటని చెప్పేసేవాడు, అది తర్వాత చాలా ప్రమాదం ఇస్తే. ఇక మహావిద్య అది ఎత్తు ఉండదు తక్కువ ఉండదు, ఎప్పుడూ ప్రమాదం ఉండదు, ఎప్పుడూ ఒకే సంకేతంలో సాఫ్గా నడుస్తుంది. అదేమిటన్నా, అది అక్షహృదయం అని విద్య. అక్షహృదయం దానిలో చిన్న చిట్కాలో చిట్కా, చిన్న సింపుల్. ఈ మధ్య ఆ మధ్యలో శకుంతలాదేవి అని ఒక ఆమె తిరిగింది ఊళ్ళన్నీ, ఎంత మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయినా సిరప్ తెచ్చిపెట్టి టక్కు చెప్పేసి సన్మానాలు చేశారు, దండలు వేశారు. అదేమిటి, లెక్కలతో చేస్తారా? లెక్కలు చదువుకొని మ్యాథమెటిక్స్ బాగా స్టడీ చేసి రుద్దినా అది రాదు, అదొక శక్తి. నలుడు వెళుతున్నాడు బాహుకుడుగా రథంతో అవుతున్నాడు, పుష్కరుడు వెళుతున్నాడు దమయంతి ద్వితీయ స్వయంవరానికి, ఆచి స్పీడ్గా వెళుతున్నది బండి. అది అశ్వహృదయం తెలిసిన వాడు కనుక గుర్రాలట్ట నడిచినాయి. పుష్కరుడు యొక్క పైపంచ దారి కింద పడ్డది ఉత్తరీయం. బావుకా కొంచెం ఆపు, ఉత్తరీయం పడ్డది తీసుకుంటా అన్నాడు. నవ్వాడు బావుకుడు, మీ ఉత్తరీయం మూడు ఆవళ్ళ కింద ఉందన్నాడు. మూడెందులు 24 మైళ్ళు ఓరి నీ గొప్పది ఇప్పుడే కదరా పడ్డది. ఇప్పుడు పడ్డ ఉత్తరీయం 24 మైళ్ళు అంటే మరి స్పీడ్ అంటే ఏమిటి? మరి కుండీల పట్టణానికి వెళుతున్నాం, అయోధ్య నుంచి బయలుదేరాం. కుండీల పట్టణం అంటే విదర్భ, అయోధ్య అంటే యూపీ చివర. మరి ఎట్లా వస్తానో ఓటలో బయలుదేరామంటే మరి ఏ వేగంతో వెళుతున్నదంటావు అనేటప్పటికే మహారాజు కదా వాడికి ఇన్సల్ట్ అయింది. బండి ఆపమన్నాడు, ఆపాడు. ఆ విభీతక వృక్షం చూడు, ఆ వృక్షానికి ఇటు పక్క కొమ్మకు ఎన్ని రెమ్మలు ఉన్నాయో నువ్వు చెబుతావా? నేను చెబుతా అన్నాడు. అండి పోతూ ఉంటే సన్నది జమ్మి చెట్టులాగా ఉంటుంది అది, దాని ఆకులు ఎన్ని ఉన్నాయో చెబుతాట్టు మీరు ఆ కొమ్మ కొమ్మకి నువ్వు చెప్పమన్నాడు. అరే 1,000, 2,00,000, 3,00,000 అన్నాడు. నేను పిచ్చివాడిని కాదు, నువ్వు చెప్పినట్టు వినటానికి నేను ఇది లెక్క పెట్టడానికి రాను. కావాలంటే వాడు వార్ష్ణేయుడు ఉన్నాడు వాడిని పట్టుకో పదం తీసుకెళ్ళమన్నాడు. కాదు కాదు రావాలన్నా నువ్వు రావాలన్నాడు. వెళ్ళి లెక్క పెట్టాడు, అక్షరాలా ఉన్నాయి. ఇది మహావిద్య. అప్పుడేమన్నాడు ఆయన, ఇన్సల్ట్ అయింది కదా, ఆయనకున్న విద్య చూపించాడు. ఇది అక్షహృదయం, నలుడి దగ్గర ఉన్నది అశ్వహృదయం, మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఆ హృదయం ఈయన తీసుకున్నాడు, ఈ హృదయం ఆయనకి ఇచ్చాడు. అక్షహృదయ ఉపదేశం అయితే అమంగళాలు ఉండవు శరీరం మీద. కలిపురుషుడు వెళ్ళిపోయినాడు, నలుడు బాగుపడ్డాడు, కథంతా అవతల ఉంచండి. ఈ కథ ఎవరు చెప్పారు? అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుకు బృహదశ్వడు అనే మహారాజు వచ్చి, నాయనా నీకు అశ్వహృదయం తెలియక శకుని చేత ఓడింపబడ్డావు, ఇప్పుడు నేను అక్షహృదయం ఇస్తున్నా, ఈ అక్షహృదయాన్ని నువ్వు ఉపదేశం పొందు, నీకు అమంగళాలు పోతాయి, ఇక నీ ముందు క్షుద్ర విద్యలో ఉన్న ఆ శకునిగాడి పని గెలవదు, ఇక నీకు ఏమి ఇబ్బంది లేదు పొమ్మన్నాయి. ధర్మరాజుకు అక్షహృదయ ఉపదేశం అయింది అరణ్యవాసంలో. అందుకనే మీరు ఆలోచించండి, కొంచెం బుద్ధిమంతులు పెద్దాన్ని ఆలోచించాలి. ఏదో ఆలోచించకుండా ఊరికే గాలిపటంలాగా అట్టేట ఏదో చెప్తే లాభం లేదు. బాగా విచారించండి మనస్సు. 13 ఏళ్ళ అరణ్యాజ్ఞాతవాసాలు అయినాయి. మాది మాకివ్వమన్నారు పాండవులు. మరి శకునిగాడు అక్కడే ఉన్నాడుగా. అబ్బాయి దుర్యోధన మళ్ళీ ఒకసారి దూదానికి రమ్మన్రా, వేసేద్దాం పాచికారిపోతుంది అంటాడుగా అనొచ్చుగా, వాడలే. ఏమిటి ధర్మరాజుకు అక్షహృదయ ఉపదేశం అయిందని వాడికి తెలుసు. అసలు ఆ సబ్జెక్టే ఎత్తుకోలేవాడు. ఈ విధమైన దోచము లేదు అనుకోండి. అట్లా కీలకాలు, చమత్కారాలు, రహస్యాలు ఉంటాయి అక్కడ. ఆనందం అది ఆలోచిస్తే మన మేధస్సుకు చాలా ఆనందం. అసలు కథ సబ్జెక్ట్లో ఉండే ఎందుకు చెబుతున్నారంటే, ఈ కథలన్నీ చచ్చి మన మీద అనేక పూర్వపక్షాలు చేస్తారు. ఏమిటయా పిచ్చి పిచ్చి కథలు, పిచ్చి పిచ్చి మాటలని. బాగా ఆలోచిస్తే ప్రతిదానికి సమాధానం ఉన్నది. విచారించాలి, బాగా తన ఫలితం చూడాలి. మన శాస్త్ర ప్రజ్ఞ చూసుకోవాలి. అక్కడ క్షుద్ర విద్య వచ్చిన వాడు శకుని. ఈ క్షుద్ర విద్య ఎలాంటిది? ఒక కనికొట్టు లాంటిది, అట్రాక్షన్. ఆ దెబ్బతో వశీకరణం అయిపోతాడు. ఇది వాడికి తెలుసు. ఈ విద్య తెలిసిన వాడు కనుక ఈ విద్యాబలం చేత అది ఏమీ తెలియని వాడు అతను. ఈ క్షుద్ర విద్య రాదు, మహావిద్య లేదు ఆయనకి. ధర్మరాజు మామూలు ఆడుకుందాం అనుకునేవాడు. అందుకని నీకెందుకు నేను చేయిస్తా పదమన్నాడు. చేయించాడు. ధృతరాష్ట్రుని ఒప్పించారు జూదానికి రమ్మన్నారు. అయితే ధర్మరాజు ఎందుకు వచ్చాడు జూదానికి? విదురుణ్ణి పంపించాడు. ఎవరో పిలిస్తే రారని విదురుణ్ణి పంపించాడు ధృతరాష్ట్ర మహారాజు. విదురుడు వస్తే గౌరవించాడు ఆయన. స్వామి ఏమంటున్నారు, మీ పెద్దండ్రి గారు ఆజ్ఞాపించాడు నిన్ను రమ్మని, జూదానికి రమ్మని అంటున్నాడు అన్నాడు. మీ తమ్ములకు కూడా ఒక సభ, మయసభ వంటి సభ కట్టించి పెట్టాడు. ఆ సభలో మీరు కలిసి హాయిగా వినోదంగా ఒక జూదం ఆడుకుంటే ఆనందంగా చూస్తాడట ముసలిరాజు. జూదే క్షత్త కలహ అభ్యుమైతి. స్వామి ఇదురా, నువ్వు జూదం ఆడమంటావా? జూదంలో పోట్లాటలు ఉన్నవయ్యా, తరుపులు వస్తాయి, జూదం మంచిది కాదు కదా, జూదం ఎందుకన్నాడు. నేను ఆపటానికి ప్రయత్నించాను ఆయన, విదురుడు చెప్పాడు. మహారాజు వినలేదు, నన్ను భవంతాన పంపించాడు. వచ్చారు, ఏం చెప్పాలి, నీ ఇష్టం, ఆలోచించేది. ధర్మరాజు అన్నాడు, మీరు చెప్పండి, మీ ఆజ్ఞలో నేను ఉంటాను, ఆడమంటారా వద్దంటారా? నేను పిలవటానికి వచ్చిన వాడిని నేనేం చెబుతానయ్యా? పెళ్లికి పిలవమని పంపించారు, మీరు రావటం ఇష్టం లేదని నాకు తెలుసు వారికి. కానీ వారికి మీరు రావటం ఇష్టం లేని చెప్పడానికి ఇన్విటేషన్ ఎట్టే ఇస్తాను వచ్చి? ఇది చిక్కు. నువ్వు ప్రాజ్ఞుడు, ఆలోచించు. అలాగా అయితే మరి అక్కడ ఎవరున్నారయ్యా, ఆడేవారు ఎవరున్నారు? గాంధార రాజశకు నిర్విశంపతే రాజా అతిదేవి కృత హస్త మతక్ష. గాంధార రాజైన శకుని ముఖ్యంగా జూదం ఆడుతాడు నీతో, దుర్యోధనుడాడు. మహారాజా చూడండి మాటల్లో మాట, ఇదే భారతే త్వద్ధ గౌరవం. రాజా అతి దేవి కృతహస్త, మంచి దేవనశీరుడు జూద, చేతి ప్రయత్నం బాగా ఉన్నవాడు, అనుభవం గలవాడు జూదమందు గాంధార రాజు. ఇదే చూడండి, కలిపి చదవండి, సంస్కృతంలో పదచ్ఛేదంలో ఉంది గొప్పతనం, ఇంగ్లీష్లో స్పెల్లింగ్లో ఉంది, KNOWNO, రెండింటికి ఎంత విరుద్ధమైన అర్థం చూసారా? ఇక్కడ సంస్కృతం అలా కాదు, రాజా అతి దేవీకృత హస్త కలిపితే సెంటెన్స్ ఒక అర్థం, అతి దేవీ కృతహస్త అగ్రేహారహ. అగ్రహారం అంటే పొలాలు వచ్చినాయి బాగా తీసుకోవచ్చు. ముందుగా హారం చేశారంటే అపహారం చేశారని, విడదీస్తే ఒక అర్థం, కలిపితే ఒక అర్థం. అతి దేవీకృత హస్త సైలెంట్గా అందించాడు ఒక సబ్జెక్ట్ ఏమని, ఈ జూదం మీ రాజ్యం, మీ ఆయుధాలు, మీ ధనం మీతో గానయ్యా, మీ ఆవిడ దాకా చెయ్యి దాచిన దూతం సుమా. దీనికి పరిష్కారం ద్రౌపది పరాభవం వరకు ఉన్నది అని ఒక పాయింట్ అట్ట సు అన్నాడు. ఆయన ధర్మదేవత, ఈయన ధర్మరాజు, వాళ్ళ లాంగ్వేజ్ వారికే తెలుసు. ఆ మాట యొక్క స్వారస్యం చప్పున గుర్తించాడు ఈయన. అందుకనే అక్కర్లేని ద్రౌపదిని కూడా ప్రయాణం చేసి పట్టుకెళ్ళాడు. ఇది ఎట్టుకో తప్పదు ఇది ఆయన చెప్పాడుగా. ఎట్లా అయినా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? శిశుపాల వధైన తరువాత రాజసూయం పూర్తయింది. పూర్తయిన తరువాత వ్యాసుల వారు వచ్చారు ఆశీర్వదించడానికి. వ్యాసుల వారిని గౌరవించి కూర్చోబెట్టి పూజించి ఒక ప్రశ్న అడిగాడు, తాతగారు ఒక సందేహం ఉన్నది, ఈ రాజసూయగం చివర శిశుపాల వధ అనేది ఏదైనా ఒక అపశకునమా? అంటే ఆయన అన్నారు నవ్వి, నీకు స్వప్నంలో శంకరుడు కనపడతాడు దక్షిణాభిముఖంగా త్రిశూలధారి, ఆ శంకరుని దర్శనం అవుతుంది దీనికి సాక్ష్యం. నీ కారణంగా దుర్యోధన అపరాధేన భీమార్జున బలేన చ సర్వం క్షత్రం వినశ్యతి. నిన్ను నిమిత్తంగా పెట్టుకొని దుర్యోధనుడి నేరం వల్ల భీమార్జున బలపరాక్రమం వల్ల ఈ జగత్తులో ఉన్న క్షత్రియ లోకం సర్వం నాశనమవుతుంది. ఇది ఒక భూభారం తీరటానికి ఒక పెద్ద స్కీమ్. మా తత్కృతే హ్యనుధ్యాహి, దానికోసం నువ్వు బెంగపడమోకునైనా విధి అనివార్యం, జరగవలసింది జరిగి తీరుతుంది. దానికోసం అనవసరమైన విషాదం పొందకూడదు. వివేకవంతుడవై ప్రజ్ఞావంతుడవై నేను వెళ్ళి వస్తానని బయలుదేరాడు. ధర్మరాజు విరక్తుడైనాడు. నా కారణంగా జగత్తంతా నాశనమైపోతుందంటే ఇక నా బ్రతుకెందుకు చచ్చిపోతానన్నాడు. అర్జునుడు అన్నాడు, స్వామి వచ్చేదాన్ని చూసి బెంగపడి ప్రాణం తీసుకోవటం న్యాయమా? నీ చాతైన పురుష ప్రయత్నంతో దాన్ని ఆపడానికి ప్రయత్నించవయ్యా, అదే చేయవలసింది. ఎత్నే కృతే యది నశిచ్చతి కోత్ర దోష. కాళిదాస్ అంటాడు, నువ్వు చేయాల్సిన పని విద్యుక్తంగా నువ్వు చేస్తే నీ ప్రయత్నం దాటి కూడా ఆ అమంగళం వచ్చి పడితే అది దైవకృతం, నువ్వేం చేయలేవు. పెద్దాన్ని ఆపకూడదా అంటారు, ఆపటానికి ఎవడూ ప్రయత్నించి చెయ్యలేడు, కానీ చాతైన పురుష ప్రయత్నం చెయ్యాలి. అయితే ఒక వ్రతం కొడుతున్నానన్నాడు ఇవాళ నుంచి. ఇది మొదలు 13 సంవత్సరాలు మా జ్ఞాతులు పెద్దలు చెప్పినట్టు నడుచుకుంటా, ఏం చెప్పినా సరే, అది నాకు ఎంత కీడైనా సరే అని వ్రతం పట్టాడు. అదే వ్రతంలో మేము ఉన్నామన్నారు తమ్ములు పాండవులు. భర్తృహరుడు శ్లోకం రాస్తాడు, కల్వాటో దివశేశ్వరస్య కిరణై సంతాపితో మస్తకే వాంఛం అనాతపం విధివశాత్ తాలస్య మూలంగత తత్రాప్యత్ర ఫలేన మహతా భగ్నం సశబ్దం శిర ప్రాయో గచ్చతి యత్ర దైవ హతక తత్రైవ యాంత్యాపదః. ఒక బట్టకల ఆయన మిరప చేను కాపలాకి వెళ్ళాడు. మధ్యాహ్నం మంచి ఎండ పడుతున్నది, ఎండలో పాపం బట్టకల అసలే బుర్ర చురుచురుమంటున్నది. కొంచెం ఈ ఎండ బాధ తప్పించుకుందామని తాటి చెట్టు నీడలో నిలుచు కూర్చున్నాడు. పోయి ఈ ఎండన్నా కొంచెం చురుచురులాడేది, ఆ తాటి బోండా పగిలి తలకాయ బద్దలై. దైవహతకుడైన వాడు ఎటు వెళితే అక్కడికే వస్తాయన్నారు. నువ్వు ఎక్కడుంటే అక్కడే, ఇక్కడ అక్కడ అని తేడా లేదంటాడు భర్తృహరి. సమస్త క్షత్రియ కౌరవ వినాశన ఆపటాని కోసం తాను ప్రయత్నం చేస్తే ఏ ప్రతిజ్ఞ ఏ ప్రయత్నం కోసం చేశాడో ఆ ప్రతిజ్ఞ వాడు నాశనానికి కారణం. ఈ ప్రతిజ్ఞ గనక చేయకపోతే జూదానికి నేను రాను అని అనవచ్చు. అనటానికి వీలేకపోయిందే, పెత్తండిగా చెప్పారు, వారు చెప్పినట్టు నడుస్తానని నిన్న ప్రతిజ్ఞ చేశాను, ఇవాళ్లే వచ్చింది ఆహ్వానం, కాదంటే ఎలా కుదరదు, తప్పనిసరి బయలుదేరాడు. ద్రౌపదితో కూడా బయలుదేరాడు. ఆయనకు తెలుసు మళ్ళీ ఎక్కడి నుంచి బయలుదేరాడు, ఢిల్లీ నుంచి ఇంద్రప్రస్థం. ఇక నెక్స్ట్ క్యాంపు హస్తినాపురం, కానీ ఇంద్రప్రస్థానికి సంబంధం లేదు. ఇంద్రప్రస్థం అంటే ఢిల్లీ, ఢిల్లీలో పురాణ్ కిల్లా. నేను మొట్టమొదటి వెళ్ళినప్పుడు 76 పురాణ్ కిల్లా అంతా తిరిగి చూసా కావాలని. ఈ పురాణ్ కిల్లా ఎవరిదో తెలుసా అండి, శ్రీకృష్ణస్వామి వారు శంకుస్థాపన చేసిన ధర్మరాజు యొక్క కోట. కొన్ని పొరలు తవ్వితే కొన్ని బయలుదేరినాయి. ఇప్పుడు పోనివ్వటంలే, పురాణ్ కిల్లా బంధు, ఎవరిని పోనివ్వరు. ఇది స్వామివారు శంకుస్థాపన చేశారు కాండవ అరణ్యం, దాన్ని ఇంద్రప్రస్థం చేశారు స్వామి. రాజసు యాగం చెయ్యాలంటే నిర్విఘ్నంగా జరగాలని భీమసేనుడు కాశీ పట్టణానికి వెళ్ళి కాలభైరవుణ్ణి సేవించాడు. కాశీలో వారణాసిలో కాలభైరవ స్వామి నేనొచ్చి కూర్చుంటున్నా నీకు నిర్విఘ్నంగా యజ్ఞం జరుగుతుంది పో, నేను నగరాన్ని కాపాడుతూ ఉంటానని వచ్చాడు. సరిగా పురాణ్ కిల్లా కోట గోడకు వెనక వైపుగా యమునకు అభిముఖంగా కాలభైరవ స్వామి గుడి ఉంది పడి. ప్రతి ఆదివారం మిఠాయి బాండర్ల నుంచి తట్టలు తట్టలు మిఠాయి తీసుకెళ్లి పిల్లల ఆరోగ్యానికి మొక్కుకుంటారు. నేను 5-6 సార్లు వెళ్ళా, 5-6 ట్రిప్పుల్లో ఢిల్లీ వెళ్ళేప్పుడు. ఇట్లాంటి బలవత్తరమైన పాండవ కథా నిర్దేశ సాక్ష్యాలున్నాయి. మీరట్టుగా 50 మైళ్ళు దూరం ఒకటే సిమెంట్ రోడ్డు మీద వెళితే హస్తినాపురం కనపడుతుంది. ఇంద్రప్రస్థ వైభవం అంతా ఈనాటికి మనకు ఇంద్రప్రస్థ వైభవం ఉన్నదంటే ధర్మరాజు 23 సంవత్సరాలు పరిపాలించాడు. మహాభారత చరిత్రను బట్టి విచారిస్తే మనం ఢిల్లీలో 23 సంవత్సరాలు ధర్మరాజ పరిపాలన జరిగింది. కనుకనే ఈనాటికి కూడా భారతదేశానికి ఢిల్లీ రాజధానిగా మారుమ్రోత మోగుతున్నది, శోభిస్తున్నది. అందుకని జాగ్రత్తగా ఇంద్రప్రస్థం నుంచి వచ్చేటప్పుడు తాను మళ్ళీ ఇటు రానని తెలుసుకుంటూనే వెళ్ళాడు ధర్మరాజు. చక్కగా కనబడుతుంది మీకు సభాపర్వంలో ఈ సన్నివేశాలు. వెళ్ళారు అక్కడికి, సభ బ్రహ్మాండమైన సభ కట్టారు. డబ్బుకింత ఎక్కువ ధృతరాష్ట్రుడికి సభాప్రవేశం. ఆ సభలోకి వెళ్ళిన తర్వాత మెల్లగా ఒక వేదిక మీద 25 పట్టా వేసేసారు జూదానికి. అయ్యా అంతా వచ్చారు కదా. అక్షోత్వ దేవన్నస్య సమయో వస్తు యుధిష్ఠిరా, మహారాజా ధర్మప్రభో రా కూర్చో. సరదాగా ఏదోనయ్యా కాలక్షేపం, ఏది పాచికలు పట్టుకో, ఒక్క జూదం వేసుకుందాం, ఓ పందెం పడదామన్నా. నికృతి దేవనం పాపం, జూదం అనేది పాపం. నక్షత్ర అత్ర పరాక్రమ, క్షత్రియ పరాక్రమ ప్రభావం లేదు ఇక్కడ, మోసంతో కూడి ఉంటుంది. నా నీతి న్యాయం లేదు ఇక్కడ. శకుని అన్నాడు, ఏదైనా సబ్జెక్టు తెలియని వాడనే మాట ఇవ్వేనన్నాడు. సమర్థుడైతే అనడు, తనకు తెలియనప్పుడు చేతగానప్పుడు చేతగాదయ్యా నా వల్ల కాదని దండం పెడితే ఊరుకుంటా కదా అన్నాడు. చూసారా అంత పొరుపు మాట, అట్లా అంటావా లాభం లేదన్నాడు. నాతో పాటు పందెం పెట్టి ఆడగలవాడు అన్నాడు. అంటే అర్థం వీడు జాగీర్దారు శకుని గారు, ఆఫ్ఘనిస్తాన్ ఎంత ఆల్మోస్ట్ అంటే దుర్యోధనుడు అన్నాడు, పెట్టుబడి నాది ఆట మా మామది అన్నాడు. ఇది మరీ తప్పు అన్నాడు. ఒకడు పేకాడుతుంటే ఇంకోటి చూసి చెప్తూ ఉంటుందే చాలా తప్పదు. దూరానికి కూడా కొన్ని కండిషన్లు ఉన్నాయి కదండి, కొన్ని లాలు ఉన్నాయి దానికి కూడా. ఇది మరీ తప్పు అన్నాడు. తప్పంటే చేత కాదని వెళ్ళిపోతానని చెప్పని ఇష్టం అన్నాడు. ఆభూత నివర్తేయమితిమే వర్తతే మతి, పిలిచినప్పుడు రాను అని అనను. దేనికి? జూదానికి, యుద్ధానికి. అందుకే ఆయనకు పేరేం పెట్టారు, యుధిష్ఠిర, యుద్ధంలో స్థిరుడన్నమాట. ఒక్కరోజే వెళ్ళాడు యుద్ధం దాటి, తప్పనిసరిగా కర్ణుడు దెబ్బలు కొట్టినప్పుడు. ఈ లోపల ఎప్పుడూ యుద్ధంలోనే ఉన్నాడు ధర్మరాజు, ఎక్కడికి వెళ్ళలే. మీరేదో నాటకం కురుక్షేత్రం అవి చూస్తే ఎప్పుడు అక్కడ పడున్నట్టు, కరెంటు కూడా అనేవాడు ఎండ్రకాయలాగా వాగుతున్నట్లు, ఏదో నాటకం అది తమాషా. కానీ యుద్ధంలోనే నిలిచాడు, జూదంలో యుద్ధంలో స్థిరుడు ఆయన. సరే కానీ ఉమ్మన్నారు, జూదం ప్రారంభమైంది. అజం సాగరమంత సంభవ మణిగి హోరోత్తమ శ్రీమాను కనకోత్తమ భూషణ. సముద్రంలో పుట్టింది, రాత్రిం పగళ్ళు దివ్యకాంతులతో ప్రకాశించే కాంతివంతమైనది, బంగారపు తాబడాతో కూడినది. ఇదిగో మణి పెడుతున్నానన్నాడు. తతో జగ్రాహ శకుని నక్షతత్వవితు జితమిత్యేవ శకునరి యుధిష్ఠిర మభాషత. పందెం పెట్టాడినా దుర్యోధనుడు ఇంకోమణి పందెం పెట్టాడు, శకుని గారు పాచకలు కొట్టుకున్నాడు, గలవరించి వేశాడు, గెలుపు మాదేనని నమశేశాడు. ఇక్కడ తమాషా ఏమిటంటే, ధర్మరాజు పాచికలు పట్టనూలేదు, శకుని గారు పందెం పెట్టనూలేదు. మళ్ళీ జగ్రాహ శకుని పాశాంతత అక్షతత్వమితు, ఎలా తెలుసు వీడికి క్షుద్రవిద్య, ఆ క్షుద్రవిద్యా శక్తితో ఆ పాచికలకు అభిమాని దేవత ఉన్నది, ప్రతిదానికో దేవత ఉందండి మన యొక్క సంప్రదాయంలో. ఆ దేవతను పట్టుకుంటే ప్రతి వారికి ఉంది, తిరుపతి వారికి ఉంది, నారాయణ దాస్ గారికి ఉంది, కాచాయని కామేశ్వరి ఎటు పలికించదో కాచాయని అంటారు తిరుపతి వెంకట గౌరి. ఊరికే వెళ్ళి యుద్ధం చేయటానికి కుదురుతుందే వ్యవహారం, ఎట్లు గెలిపించదో సకుల సత్కులని కురంబ శారదాంబ. సింగభూపాలుడు సభ పెడుతూ శ్రీనాథుడు అంటాడు, ఈ దైవీ సంపదలో క్షుద్ర మహా రెండు విద్యలు ఉన్నాయి, ఈ క్షుద్ర శక్తితో కూడిన శక్తి గలవాడు. ఆఫ్ఘనిస్తాన్ గాళ్ళంతా దడ్డాలు మంత్రాలు మెస్మరేజర్లు చమత్కారాలు అప్పుడున్నాయి ఇప్పటి దాకా ఉన్నాయి అవే. అందుకే శకుని గారి ఫిగర్ కూడా అలాగే ఉంటుంది, మాయమరాఠీ మంత్రంలాగా. ఈ క్షుద్ర విద్య చేత ఆకర్షించి వాడు పాచికలు పట్టాడు, ఆ పాచికల పట్టడంలోనే ఉంది శక్తి, వేశాడు, నాలుగు చుక్కలు లేచిన ధర్మరాజు ఓడాడు. ఇక ధర్మరాజు పనేమిటి, పందెం పెడుతూ ఉంటాం, మణులు పెట్టాడు, రత్నాలు పెట్టాడు, బంగారం పెట్టాడు, ఏనుగులు పెట్టాడు, గుర్రాలు పెట్టాడు, ఊళ్ళు పెట్టాడు, ప్లాట్లు పెట్టాడు, పొలాలు పెట్టాడు, అన్ని అన్ని ఫీల్డ్లలోకి వెళ్ళిపోయింది. విదురు లేచి ఒత్తుకుంటున్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, ఈనాడు నీ కొడుకు గెలుస్తున్న వీడు చూడండి గుడ్డిరాజు కుర్చీ మీద జానడి జానడి ఎగుతున్నాట, రే సంజయా ఇప్పుడేం గెలిచాడు రా, కడుపులో దాచుకున్నా దాచదండి ఆ లోపల వికారం. ప్రళయకాల భీల భాస్వం మహాకాల సౌరంభం ఒకవేళ సైపవచ్చు, విలయమేనాభితృంభిత మహాబల తీక్ష్ణ నిగతికి ఒకింతుక నిలువవచ్చు, త్రిజగ భయంకరోన్నత దుర్నిరీక్ష దంభోడికి ఒకింత తడవచ్చు, సంవర్త సమయ ప్రచండ హాలాహల అచ్చుగ్ర కీలాపాడికి ఓర్వవచ్చు, కానీ సైపంగవచ్చునే కదన రంగ చండ దోర్దండ మండిత దండల అఖండ అఖండిత ఉత్తండ వైరి ప్రకాండ బలవదంతక సమభీమ పార్థయమల. భయంకర హాలాహల విషాన్నైనా తాగి జీర్ణం చేసుకోవచ్చు. ధర్మరాజ భీమసేన అర్జున నకుల సహదేవ ఆగ్రహ జ్వాల మాలిక కీలిక పరంపరల ముందు నిలవగలరా, బ్రతకగలరా? అన్యాయమైపోతుంది మహారాజా, నీ కొడుకు కూటం ఎన్నో మాటలు చెప్పాడు. జూతం మూలం కలహస్యాప్యుపైతి, వంశనాశనానికి విభేదానికి విగ్రహాలకు వినాశనానికి కూడా కారణమవుతుంది సుమా. దుర్యోధనుడన్నాడెప్పుడు పరుడ యశస్సుతో పొగుడుతూ ఉంటావు నీ నోరే అటువంటిది, నిన్నేం చేయలేక ఊరుకున్నావు, చెయ్యి, దూషించాడు విదురు. అప్పుడైనా ధృతరాష్ట్రుడేం మాట్లాడలే, పిచ్చివాడ క్షేమం కోరిన వాణ్ణి దూషిస్తున్నావు అవివేకిని. మహారాజా ఇప్పుడు ఏం పెడతారు, మీ దగ్గర పాందెం ఏముందన్నాడు వాడు, శకునిగాడు గెలుపులో ఉన్నాడు కదండి, బాగా ఆలోచించండి, జూదంలో అక్రమ సంపాదనలో పెరుగుతున్న కొద్దీ వాడికి మోజు ఒక కైపు వస్తుంది, అది తెలియదు వాడికి. వాడు బ్యాలెన్స్లో ఉండడు. ఇక్కడ తమాషా, జూదం ఆడుతున్నా పేకాడాలనుకోండి, డబ్బంతా పోయింది, పోయిన వాడు నిషాలో ఉంటాడు, గెలిచేవాడు హుషారులో ఉంటాడు. వడిపెట్టి ఇంక పెట్టవయా అది ఇష్టం అంటే, వీడు చూడండి హ్యాండ్ విశ్వాసి తీస్తాడు, మెండో గలుసు తీస్తాడు, చొక్కా విప్పుతాడు. ఇది లోకంలో తీరు, వ్యసనంగా ఆడే జూదం. ఇది దీనికి సరిగ్గా అడ్డట్ ఆపోజిట్. అందుకని చెబుతున్నా, అందుకని జూదం కూడా తెలుసుకుంటే కానీ భారతం చెప్పడానికి లేదు. ధర్మరాజు హుషారుగా ఉన్నాడు, శకునిగాడు మైకంలో ఉన్నాడు. చూడండి ఉల్టా. ఎందువలన ఇది ధర్మరాజు వ్యసనంతో ఆడే జూదం కాదు గనక, సిద్ధాంతం తెలుసు గనక. ఎత్తగో పూర్తి అవుతుంది, అవుతుందని విదురుడే చెప్పాడుగా, మనకి కొత్త ఉంది. అన్నిటికీ నిండా మునిగితే చదే ఉందండి, ఇది ఎట్టుగో జరిగేదే, పోనీ జరుగుతుంది, ఏం చేస్తాం. అది వీడికేమిటి, వచ్చి పడుతున్నది అనుకున్నదంతా వస్తున్నది వస్తున్నది, వీడు ఆనందంలో ఉన్నాడు. ఎల్ల ధర్మంబు నోటు పండితి, ఎవయా ధర్మరాజా, ఎల్ల ధర్మంబు నోటు పండితి, ఇందుకులేశ్వర ఇంకా వద్దగా మొల్లము నాకు సూపుమని, సారలు మొదట దోచి ఆడగానున్న సౌబలునకు ఉన్నత చిత్తుడు దారుణీతలం బెల్లము వడ్డే ఓటువడియన్ బలవద్ వ్యసనాభిభూతుడై. ఇంకేముంది, ఏం పని తెప్పిస్తావు, తప్పు దూద వాడారా, నెక్స్ట్ ఏమిటన్నాయి, దారుణీతలం బెల్లము వడ్డి ఓటు వడియం. ఇక్కడ కూడా నాన్నయ్య గారు ఒక్క మాట అన్నాడు, బలవత్ వ్యసనాభిభుక్తుడై. బలవత్తరమైన వ్యసనం అంటే సాధారణంగా అర్థమయ్యే జూదం వ్యసనంలో మునిగిపోయినాడని, చాలా పొరపాటు. యూనివర్సిటీలో తెలుగు భారతం మీద పెద్ద రీసెర్చ్ అయింది వెంకటావధన్ గారు ఉండగా, నేను ఇదే ఆక్షేపించా, వ్యసనం అంటే దుఃఖం కానీ నాట్ వ్యసనం, బ్యాడ్ హ్యాబిట్ కాదు. వ్యసనం అనేది హ్యాబిట్గా వాడితే ధర్మరాజు పాత్రే పాడైపోయినట్టు. ఇక్కడ వ్యసనం అంటే దుఃఖం, దుఃఖం అనే అర్థంలో బలవం దుఃఖం వచ్చి పడ్డది, అది వచ్చి కెరటాలాగా కొట్టేస్తున్నది, దానిలో మునిగిపోయినాడు. గవాశ్వం బహుధాని ధేనూకం, పశు సంపద, వ్యవసాయ సంపద, మార్కెటింగ్ సంపద, ఏతం మమ ధనం సర్వం అని డిపార్ట్మెంట్లు పెట్టేశాడు. కృష్ణార్పణం అయిపోయి ఏమయ్యా ఇంకేం పెడతా ఉన్నాడు. రాజపుత్రుడు, మంచి సోల్జర్స్, మిలిటరీ ఆయుధాలు, డిఫెన్స్ అంతా పెట్టేస్తున్నా అన్నాడు. ఓ అది అయిపోయి వాడి సమయం భయ వారేయటం అంటే అయిపోతున్నాయి, ఊరికే అక్కడ వేయటమే మళ్ళీ ఆలోచన పాడా, నాలుగు చుక్కలు తేలే ఉంటాయి ముఖ్యంగా. అయిపోయిందే.